ఏసే నామన మహిమపరుద్దాం.
పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభువి నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మానిలకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చేయాలి. గొప్ప గొప్ప సభలు చేసి వేల మందిని కూర్చోబెట్టి తండ్రి ప్రేమ చేసి మనిషి ప్రేమ చిన్నదనియు మనసులోన ఉన్న మలినం వాక్యముతో పారదోహి మనిషి అంటే వాక్యమే అని పేతురు పౌలులా వాక్యము నేర్పి వాసమైన జీవితముందని సందేహములో ఉన్న వారిని సత్యములో గడపాలి. అగ్నిలో నుండి రక్షించి ఆదరణ నీవు చూపాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే జరగాలి.
ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ నాన్న. చక్కటి పాట పాడి దేవునామ
రామ్ కలిగిన దేవా, సర్వాధికారి అను ప్రభు, మహిమా స్వరూపి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన మహోన్నతమైన మీ నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఎంతైనా నమ్మదైన దేవుడు, ప్రార్థనలకించి దేవుడు, ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చి దేవుడు, ప్రభు స్తుతిస్తున్నా మహిమపరుస్తున్నా. 52 సహవాసాలు కావాలని గత సంవత్సరం ప్రార్థించాం. నాయనా, మీరు మమ్మల్ని అంగీకరించారని, మీ ఆమోదముద్ర మా మీద ఉన్నదని ప్రభు రుజువుపరచడానికి 52 దాటి 62 సంఘాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. మరలా నూతన సంవత్సరంలో ఖాళీ హృదయాలతోటి ఖాళీ కడుపుతో ఆకలితో మరొక 52 సంఘాలని ఈ సంవత్సరం మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. ఇప్పటికే 2 సంఘాలు మీరు కట్టారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. 168వ సంఘముగా ప్రారంభమవుతూ ఉన్న ఏలూరు స్త్రీల సహవాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాం. ఆ తండ్రి మీకు వందనాలు. అన్ని జిల్లాల్లో కదలికను చూస్తున్నాం. ఇదిగో ప్రభు, ప్రార్థించే తల్లుల బృందాల్ని అన్ని డిపార్ట్మెంట్స్ లో మీరు కట్టండి. 2025 లో మీరు దాచి ఉంచిన మేలు అన్ని సహవాసాలు అనుభవించాలి. మీ ఆత్మాభిషేకము కిందకు ప్రతి సహవాసం రావాలి, ప్రతి నాయకుడు సభ్యుడు రావాలి. ఏం ఉద్దేశించారో వాటన్నిటినీ నెరవేర్చుకొని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని వేడుకుంటున్నాం. మరొకసారి ఈ 168వ సహవాసం, ఏలూరు స్త్రీల సహవాసాన్ని మీ పాద పద్మాల వద్ద ఉంచుతూ దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, దేవ అనేక మందికి ఆశీర్వాద కారణముగా మీరు మార్చమని వేడుకుంటూ, మేమందరము కలిసి మీరు చేసిన ఉపకారానికి శీఘ్రముగా ఏలూరు జిల్లా కొరకు ప్రార్థించే స్త్రీల బృందానికి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రతిష్ట చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠమైన నామములో మరొకసారి ఈ విమెన్ సెంట్రల్ కాన్ఫరెన్స్ కి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రభు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నారు. అందరూ ప్రార్థన చేస్తున్నట్లు కానీ ఈ సంక్రాంతి హాలిడేస్ రావటం వల్ల పదకొండవ తేదీ వికారాబాద్ గృహ దర్శనాలకు వెళ్ళాం. 12వ తేదీ మీరు ప్రార్థన చేసినట్లుగా వికారాబాద్ స్త్రీల ఆత్మీయ కలయిక 3వ వార్షికోత్సవాన్ని చాలా గంభీరంగా జరిగించారు. వార్షికోత్సవం అయిపోగానే వికారాబాద్ సహవాస సభ్యులు మెడికల్ సహవాసాన్ని కట్టాలి, టీచర్ సహవాసాన్ని కట్టాలని కూడా వాళ్ళు వెంటనే ఆ డయాస్ మీద వర్తమానం అయిపోయి వార్షికోత్సవం అయిపోగానే డిస్కషన్ స్టార్ట్ చేశారు. తెల్లవారుగానే శ్రీనివాస్ ఏ గారు రాణి కలిసి అందరూ మీటింగ్ పెట్టుకుని నెక్స్ట్ వార్షికోత్సవం లోపు ఒంటరి కత్తిగా మన సహవాసం ఉండకూడదు, సహవాసాలు కట్టాలి అన్న తీర్మానాల్లోకి వచ్చేసారు. దానికి కారణం మీరు అందరు చేసిన ప్రార్థనలే అని మరొకసారి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 13వ తేదీ మొట్టమొదటిసారిగా శ్రీశైలం నంద్యాల జిల్లాలో శ్రీశైలం ఆ ప్రాజెక్ట్ దగ్గర ఉండి ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ఆత్మీయకాలకు వెళ్ళాం. చాలా ఆశ్చర్యం. చాలా దినాలుగా వెళ్లాలని ఆశ ఉన్నా దూరం కాబట్టి వెళ్ళలేక ఆగిపోతా ఉంటే ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు రమ్మని ఆహ్వానించారు. దేవుడు ఆ ప్రాంతానికి రమ్మన్నారన్న ఆశతోటి వెళ్ళాం. మీరందరూ ప్రార్థన చేశారు. ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ది జెన్కో ఎంప్లాయీస్ వచ్చారు, ట్రాన్స్కో ఎంప్లాయీస్ వచ్చారు, ఇరిగేషన్ ఎంప్లాయీస్ వచ్చారు, శ్రీశైలం డ్యామ్ పైన పనిచేస్తున్న ఎంప్లాయీస్ వచ్చారు, ఎస్పీఎఫ్ ఎంప్లాయీస్ వచ్చారు, టీచర్స్ వచ్చారు. చాలా గంభీరంగా జరిగింది, మొదటిసారి జరిగిన చాలా గంభీరంగా జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే సంఘం యొక్క ప్రార్థనకు దేవుడిస్తున్న సమాధానం. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళా కీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని మళ్ళా డిస్కస్ చేసి తెల్లారేసరికి వాట్సాప్ గ్రూప్ లో స్టార్ట్ చేశారు. ఐడి తీసుకున్నారు, శ్రీశైలం ఎలక్ట్రికల్ ఎంప్లాయీ సహవాసాన్ని కట్టడానికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మీరు ప్రార్థన చేయండి. ఇంకా ఆశ్చర్యకరంగా డిఎఫ్జేని మనం 5వ తేదీన ఖమ్మంలో ప్రారంభించాం. డైలీ ఫిలోసిప్స్ ఇన్ జీసస్, ఉద్యోగస్తులు కాని వారందరూ కూడా సహవాసాలు కట్టబడడం దాని ఉద్దేశం. అయితే డిఎఫ్జేని కడతామని కూడా వాళ్ళు ఆశపడతా ఉన్నారు. ప్రభు కార్యం. అక్కడి నుంచి రాత్రి బయలుదేరి అనంతపురం వెళ్ళి అనంతపురంలో మెడికల్ కుటుంబాలని, టీచర్స్ ని, 14th బెటాన్ లో ఎంప్లాయీస్ ను కూడా కలిసి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాం. 4 దినాలు రాత్రులు ప్రయాణాలన్నింటిలో ప్రభు కాపుదలిచ్చారు, అందరు ఆరోగ్యాలు భద్రపరిచారు. అడుగు పెట్టి ప్రార్థన చేసిన ప్రతి స్థలంలో ఆశ్చర్యకరంగా దేవుని సన్నిధిని అనుభవించాం, కదలికను చూడగలిగాం. తిరిగి రాత్రి మళ్ళా 2.5 గంటలకు జర్నీ చేస్తున్నాం. ప్రస్తుతానికి మీతో వాక్యం పంచుకోవడానికి నర్సరావుపేటలో ఆగి మీతో మాట్లాడుతా ఉన్నాను. దీని తర్వాత మళ్ళా విజయవాడ చేరుకోవాలి. ఈ 4 దినాల పరిచయ కొరకు భారంగా ప్రార్థన చేసిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారం మనం ప్రార్థన చేయాల్సింది, చాలా ఆశ్చర్యకరంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కదలికి వచ్చింది. 18వ తేదీ కొత్తగూడెం ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ మధ్య గృహ దర్శనాలు, 19 ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ మొదటి ఆత్మీయ కలయిక. చాలా ఆశ ఉంది, వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు, నేను కూడా చాలా ఆశతో వాళ్ళ మధ్యకు వెళ్తున్నాను. ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ మధ్య కదలిక కొరకు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, కదలిక లేదు. లాస్ట్ ఇయర్ ఆంధ్రలో ఒక సహవాసం, తెలంగాణలో ఒక సహవాసం కట్టుబడింది. ఈ సంవత్సరం అవి ఇంకా బలపడినట్లుగా మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. దేవుని వాక్యం వద్ద కొద్దాం, కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుని ఈ అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. ఎస్ఎఫ్జే ఏపీటీఎస్ లో కొంతమంది కలిసి ఉండి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఈ విమెన్ కోఆర్డినేటర్స్ ఎస్ఎఫ్జేపీటీఎస్ లో వాళ్ళు తెలియక ఐడీలో ఉండిపోయారు, వాళ్ళు ఒకసారి గైడ్ చేయండి. దేవుని వాక్యం వద్ద కొద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండటి కంటే యెహోవయందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు. పిల్లరా, మనం ఈ స్త్రీల సెంటర్ కాన్ఫరెన్స్ లో భాగంగా స్టివర్డ్షిప్ మీద స్టడీ చేస్తున్నాం, గృహ నిర్వాహకత్వం కొరకు మాట్లాడుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం. అందులో మనం నమ్మకంగా ఉండాల్సిన విషయాల్లో ప్రధానమైనది మనం ధ్యానం చేస్తుంది మనీ మేనేజ్మెంట్. ధనం విషయంలో ఎట్లా ఉండాలి, ధనాన్ని ఎట్లా చూడాలి, చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు నేను పంచుకుంటున్న ఈ అంశం టైటిల్ హెడింగ్ ఏంటంటే తృప్తిగా జీవించటం ఎలా, తృప్తిగా జీవించటం ఎలా. చాలా అవసరమైన విషయాలు, ఆలోచించాల్సిన విషయాలు, వాక్య సత్యాలు. వాక్యం ఏమంటుందంటే డబ్బుల దగ్గర ఎలాగ ఉండాలట, 16, విస్తారమైన ధనం ఉండి నెమ్మది లేకుండా ఉండటం కంటే దేవుడుండి కొంచెం కలిగి ఉండుట మేలు. ఇది కొంచెం మీరు ఆలోచించాలి. విస్తారమైన ధనం ఉంటే నెమ్మది ఉండదట, దేవుడుంటే కొంచెమే ఉంటుందట, విస్తారముగా ఉండదట. ఈ మాట నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా. చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడికి దగ్గరగా ఉంటే ఆస్తులు కూడా ఎక్కువ అవుతాయి అని మనం భావిస్తాం. అది తప్పు. దేవుడికి ఎంత దగ్గరగా ఉంటామో లోకానికి అంత దూరం అవుతాం. ధనం విషయంలో కూడా అంత మితంగా ఉండటం అలవాటు చేసుకుంటాం. లోకానికి ఎంత దగ్గరగా ఉంటామో దేవుడికి అంత దూరం అవుతాం. ధనం కూడా ఎంత ఎక్కువగా సంపాదించుకుంటా ఉంటామో దేవుడికి కూడా అంత దూరం అవుతాం. ఈ రెండిటికీ పడదు. 15:16 అదే చూస్తున్నాం. విస్తారమైన ధనం ఉంటే నెమ్మది ఉండదు, దేవుడు ఉండడు. దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటే కొంచెమే ఉంటుంది, అదే మేలు అన్నది లేఖనాల్లో మనం చూస్తున్నాం. రెండో మాట ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన మాట, రెండు ఉండవు అన్న మాట మీద కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. మత్తయి సువార్త 6:16 మత్తయి సువార్త 6:24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉన్నారడు, అతడు ఒకరిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి, లేదా ఒకరి పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించను. ఒకరే ఉండాలి, ఇద్దరు ఉండరు, ఇద్దరు యజమానులు ఉండడానికి వీల్లేదు అంటుంది వాక్యం. ఎవరా ఇద్దరు? కింద రాయబడ్డ మాట, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవుళ్ళో చాలాసార్లు చిన్నప్పటి నుంచి ఒక రాంగ్ టీచింగ్ ఉంటుందండి. పిల్లలకి ఏం చెప్తామంటే బాగా ప్రార్థన చేసుకో, దేవుని ఆశీర్వదిస్తాడు అంటాం. అంటే మన ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగా భక్తిగా ఉంటే చదువుల్లో బాగుంటారు, ఉద్యోగాలు వస్తాయి, డబ్బులు కూడా బాగా సంపాదిస్తారు, బాగా సుఖంగా జీవిస్తారు అన్నది మన భావన. కానీ బైబిల్ ఏమంటుందంటే దేవుడన్నా ఉంటాడు, డబ్బన్నా ఉంటాడు. దేవుడు ఎక్కువగా ఉంటే డబ్బు తక్కువ అవుతుంది, డబ్బు ఎక్కువగా ఉంటే దేవుడులో దూరం అవుతాము. రెండు ఉండవు, రెండు ఉండకూడదు. ఈ మాట మనకు బాగా అర్థమైతే నీ ముందు ఒక ఛాయిస్ ఉంది. నీకు డబ్బు కావాలా, దేవుడు కావాలా? మాట వరుసకేమో దేవుడు కావాలి అంటాం, అంతరంగమేమో డబ్బు కావాలి అంటారు, పైకేమో దేవుడు కావాలి. ఈవెన్ దేవుడు ఎందుకు కావాలంటే దేవుడు డబ్బులు ఇస్తాడు కాబట్టి. చాలా సంఘాల్లో నేను ఈ మాట మాట్లాడతాను, మీతో కూడా ఈ మాట మాట్లాడుతున్నా. మీరు ప్రార్థన చేసేది దేవుడు కావాలి అని ప్రార్థన చేస్తున్నారా, డబ్బులు కావాలి అని ప్రార్థన చేస్తున్నారా? మీరు దేవుడి దగ్గరికి వచ్చింది దేవుడిని సంపాదించుకోవడానికి దేవుడి దగ్గరికి వచ్చారా, డబ్బులు సంపాదించుకోవడానికి దేవుడి దగ్గరికి వచ్చారా? మీరు ఏడ్చేది దేవుళ్ళో నేను వృద్ధి చెందటం లేదు అని ఏడుస్తున్నారా, ఆస్తుల్లో నేను వృద్ధి చెందటం లేదు అని ఏడుస్తున్నారా? ఒకవేళ దేవుడి కొరకు తృష్ణ కాకుండా ఆస్తి కొరకు ఆకలి, ఆస్తి కొరకు ఆశ, ఆస్తి కొరకు పరితాపం ఏమైనా మనలో ఉంటే వాక్యం ఏమంటుందంటే మనం విగ్రహారాధనలో పడ్డట్టు, మన విగ్రహారాధకులుగా ఉన్నట్టే. కొలసీలకు రాసిన పత్రిక 3:5 చదవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:5 చదవాలి. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను అండర్లైన్ చేద్దాం. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. దేవుణ్ణి ఆరాధించాలి, ధనాన్ని ఆరాధించకూడదు. దేవుణ్ణి సంపాదించుకోవాలి, ధనాపేక్షను చంపాలి. అది బైబిల్లో రాయబడ్డ స్పష్టమైన మాట. విగ్రహారాధన, మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం కానీ వాక్యం అంటుంది మోసపోతున్నాం. దేవుణ్ణి ఆరాధించేది కూడా డబ్బును ప్రేమించే, దేవుడికి ప్రార్థన చేసేది కూడా డబ్బు సంపాదించుకోవడం కోసమే, ఆస్తుల కోసమే, పొలాల కోసమే, స్థలాల కోసమే, సొంతింటి కోసమే. దేవుని సంపాదించుకోవడం కోసం కాదు, దేవుడికి నచ్చిన దాన్ని సంపాదించుకోవడం కోసం, దేవుడికి నచ్చిన దాన్ని సంపాదించుకోవడం కోసం. ఎంత మాత్రం విశ్వాస జీవితానికి మంచిది కాదు అని లేఖనాలు మనతో మాట్లాడుతా ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడై ఉన్న లోభి అయినను, విగ్రహారాధనగా లోభత్వం, పిసినారితనం, ధనాశను వాక్యం మాట్లాడుతుంది. విగ్రహారాధకుడై ఉన్న లోభి, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని రాజ్యంలో ఉండరు, దేవుని రాజ్యంలో ఉండరు. విగ్రహారాధకుడై ఉన్న లోభి క్రీస్తు రాజ్యానికి, దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు. నేనేవైతే మాట్లాడుతున్నానో మీకు ఇంకా స్పష్టత కలగడం కోసం మాట్లాడుతున్నాను. డబ్బు మీకు చేదు కాదు, నాకు చేదు కాదు. డబ్బు మీకు తీపే, నాకు తీపే. వాక్యానికి మాత్రం డబ్బు విగ్రహం అని వాక్యం చెప్తుంది. డబ్బు దేవునికి దూరం చేసేది అని వాక్యం చెప్తుంది. డబ్బు మోసం చేసేదని వాక్యం చెప్తుంది. డబ్బు విశ్వాసాన్ని పాడు చేసేదని వాక్యం చెప్తుంది. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం అని వాక్యం చెప్తుంది. ధనవంతుడైనా ఒంటైనా సూది భర్జన దొరుకుతుందేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యము అని వాక్యం చెప్తుంది. నేను మాట అంటాను, దేవుడు డబ్బును మనల్ని పరీక్షించడానికి భూమి మీద ఉంచాడు అనిపిస్తాడు. మనం దేవుడు ప్రేమిస్తున్నామో డబ్బును ప్రేమిస్తున్నామో చూడడం కొరకు ఈ మాట అర్థం చేసుకోవాలి. రీసెంట్ గా నేను గృహదర్శనాలు చేశాము. గృహదర్శనాల దగ్గర ఇదే డిస్కషన్ లో మాట అన్నాను. డబ్బు దేవుడు ఇస్తాడా, దెయ్యం ఇస్తాదా అది నా ప్రశ్న. మీ అంతరంగానికి మీరు కూడా సమాధానం చెప్పండి. డబ్బు దేవుడి వల్ల వస్తుందా, దెయ్యం వల్ల వస్తుందా? ప్రాముఖ్యంగా కొత్త నిబంధన క్రైస్తవులు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు, అపోస్తులు ఏం చెప్పారు, కొత్త నిబంధన గ్రంథం డబ్బు ఎవరిస్తారని చెప్తుంది, కొత్త నిబంధన గ్రంథం డబ్బును దేవుని ఆశీర్వాదము అని మాట్లాడుతుందా, లేకపోతే సాతాను ట్రాప్ అని మాట్లాడుతుందా? ఇది కొంచెం మనకు అర్థం కావాలండి, ఇది కొంచెం అర్థం కావాలి. నేను ఇలా అంటాను, యేసుక్రీస్తు ప్రభు 12 శిష్యుల్లో ఒక శిష్యుడికి డబ్బు వచ్చింది. ఎవరా శిష్యుడు అంటే ఇస్కరేతి యూదా. ఇస్కరేతి యూదాకి డబ్బు వచ్చింది, నా ప్రశ్న, దేవుడిచ్చాడా, దెయ్యం ఇచ్చిందా? బైబిల్ ఏమంటుందంటే యోహాను సువార్త 13:3, యోహాను సువార్త 13:2, వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరేతు యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను. యేసుక్రీస్తు ప్రభు నమ్మేస్తే డబ్బులు బాగా వస్తాయని ఆ థాట్ ఎవరిచ్చారట? ఆ థాట్ ఎవరిచ్చారట? సాతాను పుట్టించాడట. నిజంగా 32 నాణాల కోసం అనుకోలేదు, 32 నాణాలు వస్తాయి అనుకోలేదు, ఎక్కువ వస్తాయి అనుకున్నాడు. యేసయ్య నమ్మేశాడు. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, నాకు 70 కావాలి అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళందరిలో కూడా ఇస్కరియోతు యూదా కనబడతాడు. డబ్బు కోసం యేసుక్రీస్తు ప్రభు దగ్గర భక్తి చేసే వాళ్ళందరిలో కూడా ఇస్కరియోతు యూదా కనబడతాడు. కాబట్టి డబ్బు కోసం దేవుడి దగ్గరికి రావటం సాతానికి అవకాశం ఇవ్వడమే, సాతానికి అవకాశం ఇవ్వడమే. ఇలా అంటాను, సరే డబ్బులు ఇచ్చాడు, యూదా ఏమన్నా బాగుపడ్డా? లేదు, ఊరు పోసుకొని చచ్చిపోయాడు. అనుభవించాడా? అనుభవించలేదు. కాబట్టి దాన్ని ఆశీర్వాదం అందావా? లేదు, ట్రాప్. అపొస్తలుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలకు ఎవరు డబ్బులు ఇచ్చారు? అననీయ సప్పీరాలకు ఎవరు డబ్బులు ఇచ్చారు? బైబిల్ ఏమంటుందంటే వాళ్ళు పొలం అమ్మారు, పొలంలో సగం డబ్బులు దాచుకున్నారు. సగం డబ్బులు దాచుకోమని ఎవరు సలహా చెప్పారు? అపొస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? ఎవరట డబ్బులు దాచుకోమని చెప్పింది? సాతాను. సరే సగం దాచుకున్నారు, ఏమన్నా అనుభవించారంటే లేదు. ముందు అననీయ చచ్చిపోయాడు, తర్వాత సప్పీరా కూడా చచ్చిపోయింది. సప్పీరా కూడా చచ్చిపోయింది. పాత నిబంధన గ్రంథంలో ఆఖాను కోసం చదువుతాం. ఆఖాను శపితమైన దానిలో కొంత దాచుకున్నాడు. దానివల్ల ఇస్రాయేల్ యుద్ధంలో ఓడిపోయారు. ఇస్రాయేల్లో కొద్దిమంది చనిపోయారు, ఇస్రాయేల్ నిలవలేక పారిపోయారు. యెహోషువా ఎవరో ఆ వ్యక్తి అని చెప్పి వాకబు చేస్తే చివరకు ఆఖాను పట్టుబడ్డాడు. ఎంత కోపం యెహోషువాకు వచ్చిందంటే ఆకోరు లోయలోకి తీసుకుని వెళ్ళి ఆఖాను పుట్టిన పిల్లల్ని అందరిని కూడా రాళ్ళిచ్చి కొట్టి చంపేస్తే రాళ్ల కుప్ప అయిపోయింది. అంత కోపం వచ్చింది. ఎందుకు? అది ఇస్రాయేల్ ప్రజలందరి మీదకి అపజయం తీసుకొచ్చింది, మరణాన్ని తీసుకొచ్చింది. ఈవెన్ ఆశపడ్డ ఆఖాను కుటుంబం మీద కూడా శాపం తీసుకొచ్చింది. పాత నిబంధన గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా దాసుడు గహజీ కోసం చదువుతాం. గహజీ ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చాడు. నయమాను చాలా ధనవంతుడు కాబట్టి, సైన్యాధిపతి కాబట్టి వెండి బంగారము వస్త్రాలు తీసుకుని వచ్చాడు. ఎలీషా అంటాడు, ఒక మాట భలే ఉంటుందండి, ఒక మాట భలే ఉంటుంది, చదవాలి మనం. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు స్వస్థత పొందిన తర్వాత తిరిగి నయమాను ఎలీషా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పుడు అతడు తన పనివారముతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇస్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుని నా వద్ద బహుమానం తీసుకునవలసినదిగా అతనితో చెప్పగా, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయేల్ దేవుడైన ఆ యెహోవా చేయుముతోడు నేనేమి తీసుకున్నానని అతనితో చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమారినను, అతడు ఒప్పకపోయాను. ఎంత బతిమాన తీసుకోలేదు, ఏమి చేయరా, తీసుకోవచ్చుగా, అవసరమే కదా. తీసుకొని ఎవరికైనా లేనడుకు పంచిపెట్టొచ్చుగా. ఎందుకు ఎలీషా అంత రిలక్టెన్స్ గా ఉన్నాడు, అయిష్టంగా ఉన్నాడు, తీసుకోలేదు అన్న మాటకు వస్తే కింద ఇంకొక మాట అర్థం కావాలి. ఈలోగా నయమానుకు ఆశ పుట్టింది, సారీ గహజీకి ఆశ పుట్టింది. ఈయన తీసుకోడు, మమ్మల్ని తీసుకునేవాడు, మరీ బతకడం చేత కాకుండా ఉంది ఎలీషాకు అనుకున్నాడు కాబోలు. తెలివితేటలు వాడాడు, పరిగెత్తుకుంటూ నయమాన్ దగ్గరికి వెళ్ళాడు, అబద్ధం చెప్పాడు. అయ్యా, ప్రవక్త నన్ను పంపించాడు, మీరు ఇలాగ వెళ్ళారో లేదో అలాగా వేరే మనుషులు వచ్చారు, వాళ్ళ కోసం ఇమ్మని చెప్పి అనన్నే పంపించాడని చెప్పి అబద్ధం ఆడాడు, అబద్ధం ఆడాడు. నయమాను రెట్టింపిచ్చాడు. గహజీ దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని మళ్ళా ఎలీషా దగ్గరికి వచ్చి ఏమీ ఎరగనట్టుగా నంగనాచిలాగా నిలబడ్డాడు. ఎలీషా దైవాత్మ పూర్వుడు కదా, స్టోరీ మొత్తం ఆయన తెలుసు. అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, నా పక్కనున్నావు కదా, నా జీవిత విధానం చూస్తున్నావు కదా, నా ప్రయారిటీస్ నీకు తెలుసు కదా, నీ కళ్ళ ముందే నాకు ఏమీ వద్దు అని చెప్పి నేనే చెప్పాను కదా, మరి నా పక్కన నీకేమీ అర్థం కావట్లేదా అన్నాడు. ఒక మాట అంటాడండి, ఆ మాట మనం చదవాలి. 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26. అంతటి ఎలీషా వాణితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, నేను డబ్బు దగ్గర ఏం చెప్పానో నువ్వు అదే చెప్పాలి కదా, ఆ వ్యక్తి నన్ను తీసుకో అన్నాడు, నేను వద్దన్నా. నీకెట్లా కావాలనిపించింది, నీకెట్లా కావాలనిపించింది అది అడుగుతాడు. ఇంకా అంటాడు 26వ వచనంలో, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాశాదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? క్రీస్తు పూర్వం సుమారు 700 సంవత్సరాల సమయంలోనే సంపాదించుకోవడానికి ఇది మంచి సమయం కాదు. సంపాదించుకోవడానికి భూలోక జీవితాన్ని వాడుకోకూడదు. టెంపరీ లైఫ్ లో నీకు స్థిరాస్తులు కావాలనుకోకూడదు, ఎక్కువ కావాలనుకోకూడదు అన్నది లేఖన సత్యం. అయితే ఇప్పుడు మనం సంపాదించుకోవడం దేవుని ఆశీర్వాదం అనుకుందామా, కూడబెట్టుకోవడం దేవుని ఆశీర్వాదం అనుకుందామా? కొంచెం అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఏమైంది, 27వ వచనం, నువ్వు తప్పు చేసావు, నీకు బుద్ధి లేదు అంటే బాగానే ఉండేది, అంతే నువ్వు తప్పు చేసావు నీకు బుద్ధి లేదు అని ఆగిపోలే. ఏమన్నాడు 27, కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును. అబ్బా, నాకు అర్థం కాదు, అంటే చేసిన ఈ చిన్న తప్పుకు అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలా? ఇలా అందాం, అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము. అననీయ సత్వరాలు సగం ఇచ్చారు, సగం దాచుకున్నారు, మొత్తం ఇవ్వకుండా లేరు. మనం 10% ఇవ్వడమే కష్టం, వాళ్ళు 50% ఇచ్చారు. 50% ఇస్తే కనీసం కనికరిపడి వదిలేయాలి కదా. అబ్బే, అననీయ రక్తం కక్కుని చచ్చాడు, సత్వరా కూడా రక్తం కక్కుని చచ్చింది. గహజీ కుష్టి రోగంతో మత్తుపడ్డాడు, యూదా ఊరు పోసుకొని చచ్చాడు, ఆఖాను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. దయచేసి మీ బైబిల్ గ్రంథం మీద చదువుతున్న ఈ లేఖన భాగాల వెలుగులో డబ్బు ఎవరి ఆత్మీయతను బాగు చేసిందో చెప్పండి. డబ్బు ఎంతమంది ఆత్మీయతను పాడు చేసిందో చూడండి. ఏం చేద్దాము, డబ్బును దేవుని ఆశీర్వాదం అందామా, సాతాను ఎర అందామా, సాతాను ఎర అందామా? నాకు తెలియదు మీరు పిల్లలు దేనికోసం చదివిస్తున్నారో, దేవుడి కోసమా డబ్బు కోసమా. నాకు తెలియదు మీ భర్తలు దేనికోసం ఉద్యోగం చేస్తున్నారో, దేవుని కోసమా డబ్బు కోసమా? నాకు తెలియదు నీ భర్త ఉద్యోగం చేస్తా ఉంటే అక్కడతో సరిపెట్టుకోకుండా నువ్వెందుకు ఉద్యోగం చేద్దామని ట్రై చేస్తున్నావు? నాకు తెలియదు, దేవుడి కోసమా డబ్బు కోసమా? నాకున్న ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే నీ చరిత్ర గహజ చరిత్ర కాకూడదు, నీ చరిత్ర ఆకాను చరిత్ర కాకూడదు, నీ చరిత్ర యూదా చరిత్ర కాకూడదు, అననీయ సత్యరాల చరిత్ర కాకూడదు. బైబిల్లో రాయబడ్డవి కొన్ని చరిత్రలే గాని రాయబడిన ఎన్నో చరిత్రలు ఉన్నాయట, డబ్బు చేత మోసగించబడ్డ వారి చరిత్రలు ఎన్నో ఉన్నాయట. దాన్ని ఇలా అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ఇలా అన్నాడు 14 ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, కొందరు దాన్ని ఆశించారు విశ్వాసం నుంచి తొలగిపోయారు, నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. ఆ కొందరు ఎవరో రాయబడలేదు గాని చాలా మంది విశ్వాసాన్ని కోల్పోయారు. అమ్మా, నా రిక్వెస్ట్ ఏంటంటే సేవ చేయడానికి వచ్చిన తొలి దినాల్లో చాలా మంది సేవకులు లోకంలో ఉద్యోగాలు మాకొద్దు, లోకంలో సిరి సంపదలు మాకొద్దు, దేవుడే మాకు ఆస్తి, దేవుని సేవ చేయడమే మహాభాగ్యం అనుకుని వచ్చిన వారే సేవలోకి వచ్చిన తర్వాత ఈ డబ్బు వచ్చి పడతా ఉంటే ఇది అననీయ సత్యరాలను చంపింది, ఇది ఇస్కరేజ్ యువదాన్ని ఉరిపెట్టుకునేట్లుగా చేసింది, ఇది గ్యాజీని కుస్తి రోగంతో మొత్తేటట్లుగా చేసింది, ఇది నాకు పాము తప్ప ఆశీర్వాదం కాదు అనుకోవట్లా. దేవుడు మా మినిస్ట్రీని బాగా దీవించాడు, దేవుడు మా కుటుంబాన్ని బాగా దీవించాడు, దేవుడు మాకు చాలా సమృద్ధినిచ్చాడు, మా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది, దేవుడు మమ్మల్ని చాలా దీవించాడు, మహాకృప చూపించాడు. నేనంతా ఒక్క వాక్యం చూపించు, కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు నిన్ను డబ్బు ద్వారా దీవిస్తాడు అన్నాడని ఒక్క వాక్యం చూపించు. లేకపోతే మళ్ళీ మనం మోసం చేసుకోవడం కదా, మళ్ళీ మనం మోసం చేసుకోవడం కదా. ఇంకా నేను అంటాను కొత్త నిబంధనలో కొన్ని వాక్యాలు చదవాలి, చదువుదా. అపొస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు ఆ దేవాలయం దగ్గర ఉన్న భిక్షగాడు వాడు చూచి భిక్షమడగక పేతురును యోహాను వాడిని తేరి చూసి మా తట్టు చూడమనేది, వాడు వారి వద్ద ఏమైనా దొరుకుందని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం ఉంచాను. అందరి పేతురు అంటాడు, వెండి మా దగ్గర లేదు, బంగారం కూడా మా దగ్గర లేవు, వెండి బంగారాలు నా వద్ద లేవు. నువ్వు భిక్షమడగమని నా వైపు చూస్తున్నావు, ఇవ్వడం నా దగ్గర ఏమీ లేవు, నువ్వు అనుకున్న వెండి బంగారము కాసులు ఏమీ లేవు, కానీ వాటికంటే గొప్పది ఉంది, నాకు కలిగినది నీకు ఇచ్చిచున్నాను. ఏంటది? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్వస్థత. ఇలా అందం, వెండి బంగారాలు చేయలేని పని దేవుడు చేస్తాడు. వెండి బంగారాలతోటి ప్రాణం కొనలేవు, వెండి బంగారాలతోటి ఆహారాన్ని కూడా తయారు చేసుకోలేవు, కొనుక్కోవచ్చేమో కానీ సృష్టించలేవు. వెండి బంగారాలు మనం వాటి దగ్గర ఆలోచిస్తున్నాం. ఒక ఆయన ఇలాగ అన్నాడు, ఎర్లీ చర్చ్ పవర్టీలో ఉంది కానీ పరిశుద్ధాత్మ పవర్తో ఉంది, ప్రజెంట్ చర్చ్ ప్రాస్పారిటీతో ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోలేకపోతుంది. ఆ రోజు వాళ్ళ దగ్గర డబ్బు లేదు, దేవుడు ఉన్నాడు. భూలోకాన్ని తలకిందులు చేయగలిగారు. నేడు సంఘంలో డబ్బుంది, ఆస్తులున్నాయి, దేవుడు లేడు, ఆత్మీయత పాడైపోతుంది, తలకిందులైపోతున్నారు. ప్రభునందు పిల్లరా, అర్థం చేసుకుందాం. పౌలు సేవకు వచ్చిన తర్వాత ఎలా అంటాడు, ఏవేవి నాకు లాభకరమే ఉన్నావో వాటిని క్రీస్తునిమితో పెంటగా ఎంచుకున్నాను, కలిగిన వాటన్నిటిని పెంటగా ఎంచుకున్నాను, వదిలేశాను. పేతురు యోహాన్ అంటారు, అయ్యా మీరు పిలిచారని చెప్పి మా కలిగినవన్నీ విడిచిపెట్టేశాము. ఖాళీ చేసుకుంటే దేవుడు మనలోకి వస్తాడు, బియ్య చేసుకుంటే దేవుడికి స్థానం ఉండదు, రావాలని కూడా కోరుకోము. చాలా మంది పిల్లలు ఉద్యోగాల్లో బిజీ అవుతున్నారు, దేవుని పక్కన పెడుతున్నారు. చాలా మంది చదువుల్లో బిజీ అవుతున్నారు, దేవుని పక్కన పెడుతున్నారు. చాలా మంది ఆస్తుల్లో సమృద్ధిని కోరుకుంటున్నారు, ఆత్మీయతలో దీనస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే న్యూ టెస్టమెంట్ అంతట్లోనూ ఇది మనకు పెద్ద కసరత్తు అండి, పెద్ద కసరత్తు. ఒకప్పుడు ఇప్పుడు మనం వింటున్న మోసపూరితమైన మాట ఏంటంటే, దేవుడు డబ్బులు ఇస్తాడు, దేవుడు ఆస్తులు ఇస్తాడు, దేవుడు ఉద్యోగాలు ఇస్తాడు, దేవుడు వెండి బంగారాలు ఇస్తాడు. పాత నిబంధనలో కొన్ని వాక్యాలను ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాం. కొత్త నిబంధన ఆశీర్వాదాలన్నీ ఆత్మ సంబంధమైనవి, పర సంబంధమైనవి, భూ సంబంధమైనవి కావు, వస్తు సంబంధమైనవి కావు. ఇంకా మనం మాట్లాడాల్సి వస్తే యేసుక్రీస్తు ప్రభు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 6:20. అంతటా ఆయన తన శిష్యుల తట్టు కారచూచి ఇట్లైనను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఎవరు ధన్యులట? బీదలు. ఎవరు రాజ్యానికి వారసులట? బీదలు. కిందకు వచ్చేసరికి 24 అంటాడు, అయ్యో ధనవంతులారా. 25 అయ్యో కడుపు నిండి ఉన్నవారులారా, మీరు దుఃఖించి ఏడుతురు, మీరు దుఃఖించి ఏడుతురు, మీకు శ్రమ. ఆ మాటలే మనం చదువుతున్నాం. నేను ఇలా అంటాను, తృప్తిగా జీవించటం ఎలాగన్న మాట దగ్గర ప్రధానమైన సత్యం, ధనం దేవుడిచ్చే ఆశీర్వాదం కాదు, దేవుడు పరీక్షించే విధానం. మోషేకి ఐగుప్తు సింహాసనం ముందుంది. మోషేను ఐగుప్తు సింహాసనం దగ్గర దేవుడు పరీక్షించాలనుకున్నాడు. పరీక్షించాలనుకున్నప్పుడు మోషేకి 2 ఉన్నాయి. 1, సింహాసనం ఎక్కటమా? 2, అరణ్యం వైపు ప్రయాణం చేయటమా? నిజంగా లోకస్తులు ఎవరో కూడా అరణ్య ప్రయాణాన్ని కోరుకోరు, అష్టైశ్వర్యాలతో ఉండే ఐగుప్తు సింహాసనాన్ని కోరుకుంటారు. కానీ మోషే ఎట్లాంటి ఎంపిక చేసుకున్నాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాట నాకు అర్థం కావాలి. 11వ అధ్యాయం 24వ వచనం ఆయన అంటాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయ నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. నాకు ఐగుప్తు ధనం వద్దు, క్రీస్తు కావాలి. కింద ఇలా అంటాడు, అల్పకాలము పాప భోగము అనుభవించట కంటే, అవి ఆశీర్వాదంగా మాట్లాడడం అలా పాప భోగంగా మాట్లాడుతున్నాడు. అల్పకాలము పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. దేవుడు కావాలా, డబ్బు కావాలంటే దేవుడే కావాలి, డబ్బు వద్దు. అరణ్యం కావాలా, సింహాసనం కావాలంటే అరణ్య ప్రయాణమే కావాలి, రాచరికం వద్దు. ఆ మోషే ఈరోజు నీకు నాకు మాదిరిగా ఉన్నాడు. ఆ మోషే మనం యేసుక్రీస్తు ప్రభుకు ముంగుర్తిగా ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం, నిజంగా చాలా ధనవంతుడు, చాలా ధనవంతుడు. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయంలో ఈ మాట మనకు అర్థం కావాలి. 15వ అధ్యాయంలో ఎంత ధనవంతుడో, దేవుడు ఎంతగా అబ్రహాం దీవించాడో, ఎంతగా అబ్రహాం దీవించాడో. 15వ అధ్యాయంలో ఈ మాట మనకు అర్థం కావాలి. పదిహేనులో ఉంది, 23 చదువుతున్నా. 23వ అధ్యాయం ఆదికాండము 24వ అధ్యాయము 34వచనం. 24:34 అంతరాత్రిట్లనెను నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించాను. పాత నిబంధన ఆశీర్వాదాలు ఆస్తులున్నాయి, నేను ఒప్పుకుంటాను. కొత్త నిబంధన ఆశీర్వాదాలు ఆస్తులు లేవు, ఇది మీకు అర్థం అవ్వాలి. ఈవెన్ పాత నిబంధన ఆశీర్వాదాలు ఆస్తులున్నా, ఆస్తులున్నా వారు ఎట్లా చేశారో అర్థం కావాలి. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించాను. అతడు గొప్పవాడాయను, అతనికి గొర్రెలు, గుడ్లు, వెండి బంగారములు, దాసదాసి జనము, ఒంటెలు, గాడిదలు దయచేశాను. చాలా ఉంది. 36 నా యజమానిని భార్య అయిన సారా వృద్ధాప్యను నా యజమానికి కుమారుని కనెను, నా యజమాని తన కలిగినది యావత్తు అతనికిచ్చి ఉన్నాడు. చాలా ఆస్తుంది, కానీ అదే అబ్రహాము ఎట్లా చూశాడు ఆస్తుల్ని అని అర్థం కావాలంటే విశ్వాస యోధుల జాబితాలోకి వచ్చి చూడాలి. చూద్దాం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనకు అర్థం అవ్వాలి. 11వ అధ్యాయము 8వ వచనం అబ్రహాము పిలువబడ్డప్పుడు ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళాను. ఎక్కడికి వెళ్లాలో అది ఎరగక బయలువెళ్ళాను. నీ ఊరు, నీ బంధువులు, నీ తండ్రి ఇంటిని వదిలొచ్చాయంటే వదిలేశాడు దేవుడి కోసం. దేవుడు ప్రతిగా వాగ్దానమునిచ్చాడు. 9వ వచనం విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారు గుడారాలలో నివసించారు. అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులుగా నా పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచిచుండెను. అబ్రహామే కాక అబ్రహాం పిల్లలు కూడా గుడారాల్లో ఉన్నారు. అమ్మ పెంకటిల్లు కూడా వేసుకోలేదు, పక్కా బిల్డింగులు లేవు, డేరాల్లో నివసించారు. ఏమీ కట్టుకోవడం చేత కాలేదా అంటే కట్టుకుని టైం వేస్ట్ చేసుకోకూడదు అనుకున్నారు, కట్టుకుని వాటి మీద మోజు మమకారం పెంచుకోకూడదు అనుకున్నారు. ప్రభునందు పిల్లరా, మనం వాక్యాన్ని వాక్యంగా చూద్దాం. వాక్య సత్యాల వెలుగులో మన ఆత్మీయతను పరీక్ష చేసుకుందాం, సాతాను మోసాల నుంచి బయటకు వద్దాం. ఎందుకు నేను ఈ అంశాన్ని బలంగా మాట్లాడుతున్నానంటే, తల్లి మనసు చాలా ప్రేమ కలిగిన మనసు. మనం ఏం చేస్తున్నామంటే, మన పిల్లలకి చదువులు బాగా రావాలి కాబట్టి దేవుడు కావాలి, మన పిల్లలకి పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చాము, మనకి సొంత ఇల్లు కావాలి కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చాము. ఒకవేళ 55 స్త్రీల సహవాసంలో ఏ స్త్రీల సహవాసం అయినా సరే ఇలాంటి మోటుతోటి మీరు సంఘాన్ని నడిపిస్తూ ఉంటే, ఇలాంటి అంశాల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉంటే, ఎంతవరకు మనం ప్రార్థన చేయొచ్చు అంటే వాళ్ళకు ఒక ఉపాధి ఇవ్వండి అయ్యా ప్రార్థన చేయొచ్చు, అనారోగ్యంతో ఉంటే స్వస్థతనివ్వండి అయ్యా ప్రార్థన చేయొచ్చు. అందుకే నీడ్స్ వేరు, వాంట్స్ వేరు, అవసరతలు వేరు, ఆశలు వేరు. అవసరతల కొరకు ప్రార్థన చేయొచ్చు, కానీ అత్యాశ, దురాశ, పేరాశ వాటి కొరకు ప్రార్థన చేయకూడదు. ఒకవేళ వాళ్ళు బలహీనలైతే చెప్పకండి, మౌనంగా ఉండండి, కానీ మీ వాక్య సందేశాల్లో మాత్రం ఆ స్వరం వినబడాలి. మీరు బైబిల్లో ఉన్న విషయాలు చెప్పాలి, వాళ్ళకి బలపడ్డ తర్వాతన్నా చెప్పాలి. నేను ఈ మాట ఎస్ఎఫ్జేలో దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఇలా అంటాను, మన 28వ తేదీన ఏలూరు స్త్రీల సహవాసం కట్టబడింది. ఈరోజు 15వ తేదీన ఏలూరు సహవాసం కట్టబడింది. 15వ తేదీన ఏలూరు స్త్రీల సహవాసం కట్టబడుతుంది. 2 వారాల్లో రెండో సంఘం ఎట్లాగా స్టార్ట్ అయ్యిందంటే, నేను చెప్పగలను ఏలూరే కాదు ఏ సహవాసం నేను చెప్పగలింది అంటే, ప్రారంభ దినాల్లో నాకు తెలిసిన పరిచర్య, అందరికి తెలిసిన పరిచర్య ఏంటంటే, సేవకుడు వస్తే మంచి భోజనం పెట్టాలి, సేవకుడు వస్తే తోచినంత కానుకిచ్చి పంపించాలి, సేవకుడు కడుపు నిండా తిని మంచి కానుక తీసుకొని ఆ కానుకను బట్టి మనస్ఫూర్తిగా దేవా ఈ కుటుంబాన్ని దీవించు అంటే దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. పెద్ద ట్రాప్ అది, పెద్ద ట్రాప్ అది. అదే సేవకుడు ఎలీషా మనసు కలిగి ఉంటే, నీ నయా పైసా నాకు అక్కర్లా, ఓ నా దేవుడు ధనవంతుడు, వెండి అయింది, బంగారం అయింది. అదే సేవకుడు స్థానంలో ఏలియా ఉంటే ఏమి ముట్టడు, దానియేలు ఉంటే ఏమి ముట్టడు, సమూయేలు ఉంటే ఏమి ముట్టడు, నెహెమ్యా ఉంటే ఏమి ముట్టడు, మోషే ఉంటే, అబ్రహాం ఉంటే ఏమి ముట్టరు. నేను నీకిస్తాను తప్ప నీ దగ్గర నేను తీసుకోను. వాళ్ళ భక్తికి, వాళ్ళ డబ్బు దగ్గర వాళ్ళు చూపించిన యాటిట్యూడ్కి రాజులు తల వంచారు. నయమాన్ అంటాడు, నేను వేరే ఏ దేవుడికి మొక్కను, ఈ దేవుడే నా దేవుడు. నెబుకద్నెజర్ అంటాడు, దానియేలు దేవుడి నిజమైన దేవుడు. దర్యావేషు అంటాడు, దానియేలు దేవుడు నిజమైన దేవుడు. మనం ఎక్కడ మార్పు చూపించలేకపోతేనండి లోకానికి మనకి తేడా అర్థం కాదు. సహవాసంలో కుటుంబం ఉంది, భార్య ప్రార్థనకు రాదు, భర్త ప్రార్థనకు వస్తాడు. రీసెంట్ గా అబ్బాయి పాపంలో ఉన్నాడు, తప్పే చేశాడు, ఉద్యోగం పోయింది. గృహదర్శనానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ నాకేమన్నా అంటే, నా భార్య మారితే చాలు సార్, ఇంకేమవుతుంది అన్నాడు. వాస్తవానికి మేము చెడిపోయిన వాళ్ళు, పోలీసులు భర్తలో పాడైపోతారు, భర్తలు భార్యలు భక్తిగా ఉంటారు, అంతవరకు తెలుసు. కానీ ఆ సిస్టర్ పరిస్థితి ఏంటంటే, ఊరుకోండి, మిగతా దేవుళ్ళకి ఆరాధించే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తులన్నీ ఉన్నాయి. ఈయన యేసుక్రీస్తు ప్రభు నాకు కావాలని బయటకు పోతే ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. నన్ను ఎట్లాగే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోమంటారు, అది ఆమె ప్రశ్న. దేవుడు నమ్ముకుంటే కలిసి రావాలి, కానీ దేవుడు నమ్ముకుంటే ఉన్నైపోతాయి ఎట్లా? తప్పేముంది, కరెక్టే. నేనేమంటానంటే, ఈరోజు యూదాకు 30 వెండి నాణాలు ఇచ్చినట్టుగా నీకు ఇస్తాడు, తీసుకో. అననీయ సత్పీరాలకు సగం ఆస్తి ఇచ్చినట్టుగా నీకు ఇస్తాడు, తీసుకో. గహజీకి ఇచ్చినట్టుగా పట్టు వస్త్రాలు, బంగారు నీకు ఇస్తాడు, తీసుకో. ఆకానికి ఇచ్చినట్టుగా వెండి కమ్మి ఇస్తాడు, బంగారు కమ్మి ఇస్తాడు, తీసుకో. కానీ వెంటనే ఆకాను రాళ్లతో కొట్టబడి చంపబడ్డట్టుగా, గహజీ కుష్టి రోగంతో మత్తుబడ్డట్టుగా, యూదా ఉరిపోసుకొని చచ్చినట్టుగా, అననీయ సత్య రక్తం కాచి రక్తం కక్కుకొని చచ్చినట్లుగా ఉగ్రత వచ్చి నీ మీద పడుతుంది. ఓకేనా? ప్రిలరా, మనం నిత్యత్వం వెలుగులో పరిస్థితిని చూడాలి. దేవుడు ఎలా చూస్తున్నాడో అలా చూడాలి. ఈరోజు మనం మాట్లాడుకుంటే, డబ్బు సంపాదించేది విశ్వాసుల అవిశ్వాసులు అంటే, అవిశ్వాసులే బాగా సంపాదిస్తున్నారు. అవిశ్వాసులే బాగున్నారు. వాళ్ళే పెద్దలు కట్టుకుంటున్నారు, వాళ్ళే పెద్ద కాలు తీసుకుని పెద్ద కాలు కొనుక్కుంటున్నారు. విశ్వాసుల పరిస్థితి ఎట్లా ఉంది? అంత బాగోలా. అర్థం చేసుకుందాం. కీర్తనకారుడు ఈ మాట మాట్లాడతాడు. ఆయనకి చాలా బాధ అనిపించింది. అట ఏంటయ్యా, నువ్వేమో గొప్ప దేవుడు, శక్తిమంతుడు, నేనేమో నీ దగ్గరకు వచ్చాను, కానీ బయట వాళ్ళు చూస్తేనేమో వాళ్ళు చాలా బాగున్నారు, నీ బిడ్డలు చూస్తేనేమో వాళ్ళు మీ పేదల్లా ఉన్నారు అని ఒక మాట అంటారండి. ఆ పేదల దేవుడు మనకెందుకు? ఆ వెనకబడ్డ వర్గాలకు దేవుడు మనకెందుకు? ఆ దళితుల దేవుడు మనకెందుకు? వాస్తవానికి క్రైస్తవుల దగ్గర డబ్బులు ఎక్కువ లేకపోయేసరికి వాళ్ళకి అందరూ అచ్చల, వాళ్ళ దేవుళ్ళకైతే కిరీటాలు బంగారం, గద బంగారం, కడియాలు బంగారం, వడ్డానం, మగాలు కూడా వడ్డానం పెట్టుకుంటారండి, మగాలు కూడా వడ్డానం పెట్టుకుంటారు, పెద్ద పెద్ద గొలుసులు వేసుకుంటారు. గొలుసులు అంటారు వాటిని కాదు, పెద్ద పెద్ద నగలు వేసుకుంటారు మగవాళ్ళే. పైనుంచి కింద దాకా ఒళ్ళంతా బంగారం, ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. 73వ కీర్తన ఆశాపు కీర్తన ఎట్లా అంటాడు, ఎట్లా అంటాడు? 3వ వచనం, భక్తిహీనుల క్షేమము నా కట్టబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరి పడితే మరణం ముందు వారికి యాత్ర లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు, కావున గర్వము కంఠాహారం వలె వారిని చుట్టుకొని చున్నది, వస్త్రము వలె వారు భరత్కారం ధరించుకుందరు, కొవ్వు చేత వారి కనులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచన బయటికి కానవచ్చుచున్నది. చాలా బాగున్నాయి, వాళ్ళు చాలా బాగున్నారు. 12 ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. వాళ్ళని చూసినప్పుడు నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కు నిర్మలని ఉండుట వ్యర్థమే. అసలుకి నేనేంటి, వాళ్ళేంటి, వాళ్ళే బాగున్నారు కదా, నాకెందుకు ఈ దేవుడు అనిపించింది అంటాడు, అనిపించింది అంటాడు. ఆ బాధతోటి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడాడట. 17వ వచనం, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. ముగింపు దగ్గరకు వచ్చేసరికి కోట్ల రూపాయలు వదిలేస్తారు, బంగ్లాలు వదిలేస్తారు, ఆస్తిపాస్తులు వదిలేస్తారు, అన్నిటినీ వదిలేస్తారు, కానీ వాళ్ళు మాత్రం దిగంబలుగా వచ్చింది, దిగంబలుగా వెళ్ళిపోతారు. కానీ ఆరాధించింది డబ్బును కాబట్టి, సంపాదించుకున్న డబ్బును కాబట్టి 18 నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రంలోనే వాడి పాడైపోదురు, మహాభయము చేత వారి కడముట్ట నశించుదురు. వాళ్ళంతాన్ని చూస్తే ఆరాధించిన డబ్బు వారి ప్రాణాన్ని కాపాడలేదు, అంతా వదిలేసి వెళ్ళిపోవాలి. కిందకు వస్తే 28వ వచనంలో ఇలాగ అంటాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరం, నేను దేవుణ్ణి సంపాదించుకున్నాను ధన్యుణ్ణి, నేను ఆయన్ని విడిచిపెట్టినా ఆయనని విడిచిపెట్టడు, మరణ ముందు కూడా ఆయనకు నేను దూరం కాను, ఆనంద పట్టణంలో ఆయనతో పాటు నేనుంటాను, ఆయన గుడారంలో నేనుంటాను. ప్రభునందు ప్రియులారా, తృప్తి కలిగిన జీవితం, దీన్ని మొదటి తిమోతి పత్రికలు ఎలా అంటారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట చదవాలి, 6వ అధ్యాయం 6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమే ఉంది. 5 చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకున్న మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చెడిపోయిన మనసు ఏమంటుందంటే దైవభక్తి లాభ సాధనం. దేవుని భక్తిలో దేవుడికి ప్రార్థన చేసి డబ్బులు సంపాదిద్దామనుకుంటున్నావా? 6వ వచనంలో దేవుళ్ళో తృప్తిగా ఉందాం, కలిగింది కొంచెమైనా తృప్తిగా ఉందాం అనుకుంటున్నావా? 7వ వచనంలో ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నం వస్త్రం గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందు. పరలోక ప్రార్థనలో కూడా నేడు మా దినాహారం మాకు దయచేయండి, అవసరాలున్నాయి, 3 పూట్ల తినాలి, మంచి బట్ట కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి, అవసరతలు ఉన్నాయి. కానీ అవసరతలు దురాశలుగా మారకూడదు, అవసరాలకు మించిన వాటి కొరకు వెంపర్లాడకూడదు. క్రైస్తవ భార్య, క్రైస్తవ కుటుంబే, పక్కోళ్ళకి కారు వచ్చింది, పక్క వాళ్ళు సొంత ఫ్లాట్ కొనుక్కున్నారు, వాళ్ళు చాలా కట్నం ఇచ్చి కూతురికి పెళ్లి చేశారు, వాళ్ళ పిల్లలు కెనడాలో సెటిల్ అయిపోయారు, వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు, వాళ్ళ కొడుకు బుల్లెట్ మీద తిరుగుతున్నాడు, నువ్వు ఉన్నావు, నీ బోడి సంపాదన ఉంది అని ఏమైనా శోధించే భారీగా ఉంటే మాత్రం సాతాన్ని బలంగా వాడుకుంటున్నాడు. ఒక ఆయన ఇలాగన్నాడు, నిజమేనండి భార్య మంచిదే, భర్త చెడ్డోడు, భర్త చెడ్డోడు లంచాలు తీసుకుంటున్నాడు, భార్య మంచి ప్రార్థన పర్రాలు. మరి భర్త లంచం తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చినప్పుడు ఇది లంచం సొమ్ము నాకు వద్దు, ఇది పాపిస్టు సొమ్ము మనం ముట్టకూడదు, అది పాము విషం లాంటిది మనకెందుకండి అని చెప్పాలిగా అన్నాడు. నిజమే చెప్పాలిగా, ఎలా వస్తున్నాయో తెలీదా, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదా, సంపాదన ఎంతో తెలీదా, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. తెలుసు, చాలాసార్లు తెలిసినా మనం గద్దించకుండా సంతోషించేవారిగా ఉంటే మాత్రం నిజంగా నిజంగా మనం ఇల్లుని ఊడబెరుక్కున్న మూర్ఖురాల్లా మిగిలిపోతాం. మీరు ప్రార్థించే తల్లులు, రోజు వాక్యాన్ని ధ్యానం చేస్తున్న తల్లులు, పరిశుద్ధంగా దేవుని రాకడకు సిద్ధపడుతున్న వారు అని ఆత్మీయులని ఈ లోతైన మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. నేనేమంటానంటే పిల్లలకి దేవుడు నాస్తిగా ఇద్దాం, కుటుంబంలో దేవుణ్ణి, కుటుంబంలో దేవుణ్ణి ప్రభువుగా ప్రతిష్ట చేసుకుందాం. ఏ లోటు రాదు. నా బైబిల్, మన బైబిల్ ఏమంటుందంటే, దేవుడు సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో గాని దేవుని పిల్లలు పస్తుండరు. 37వ కీర్తన 25వ వచనం, నీతి మంత్రులు ఎరవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. దేవుడు మన అవసరతలు తీర్చడానికి సమర్థుడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనం, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపవద్దు, అనుమానం కలిగి ఉండొద్దు, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి నీకు కావాలని పల్లోకపు తండ్రికి తెలుసు, మీరైతే ఆయన రాజ్యాన్ని వెతకండి, దానితో పాటు మీకు అనుకరించబడతాయి. ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, నిన్ను పోషించలేనా అన్నాడు. అడవి గడ్డిని అలంకరిస్తున్నాను, నిన్ను అలంకరించలేనా అన్నాడు. దేవుడు కావలసిన వాటిని ఇస్తున్నాడు అన్న స్పృహ నీకుంటే వాటితో తృప్తిగా ఉందాం, లేని వాటి కోసం వెంపర్లాడొద్దు. దయచేసి పిల్లల్ని చదివిద్దాం దేవుని కొరకు, ఉద్యోగాల కోసం ప్రార్థన చేద్దాం దేవుని కొరకు. దేవుని కొరకు అన్న మాట దగ్గర ఏది చేసినా దేవుని మహిమ కోసం, దేవుని మహిమ కోసం చేద్దాం. డబ్బును దేవుడి పాదాల దగ్గర పెడితే అది డబ్బు ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించటం, డబ్బును మన గుండెల్లో పెట్టుకొని దేవుని బయటికి గెంటేస్తే విగ్రహారాధన. పిల్లరా, దేవుడిచ్చిన జీవితంలో మనమే ఆస్తి అన్నాడండి. కుమారులు ఆయన ఇచ్చిన స్వాస్థ్యం, మనం ఆయన సొత్తు అన్నాడు. మనం దేవుడు డబ్బుగా, డబ్బు కంటే విలువైన వారుగా మాట్లాడుతున్నాడు. మనం కూడా దేవుడే మాకు విలువైన వాడు, ఆయనే మా ఆస్తి, ఆయనే మాకు దైవం అన్నట్టుగా ఉందాం. దేన్ని కూడా దేవునితో సమానం చేయొద్దు, దేన్ని కూడా దేవునికి ఇవ్వాల్సిన హృదయాన్ని ఇవ్వద్దు. అదంత మాత్రం మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు అని జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి పిల్లరా, ఈ ఒక్క మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. నా పిల్లలకి కట్నం లేకుండా నేను పెళ్లి చేయాలి అనుకున్న తల్లిదండ్రులు అలా ఉన్నప్పుడు అలాంటి సంబంధాలే వచ్చినట్టుగా నేను సాక్ష్యాలు విన్నా. దేవుడి మీద ఆధారపడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రేపు పిల్లలకి పిల్లలా చేయాలి, ఇవన్నీ లోకానుసారంగా ఆలోచించకుండా వాక్యం ఏం చెప్పిందో అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. తృప్తిగా జీవిద్దాం, పరోపకారం చేద్దాం, దేవుని పాదసేవ చేద్దాం, కలిగిన దాన్ని దేవుని పాదాల దగ్గర పెడదాం, మితముగా జీవిద్దాం, అమితముగా కాదు. అటు కృపా ప్రభు ఈ నూతన సహవాసం, ఏలూరు స్త్రీల సహవాసానికి, 55 స్త్రీల సహవాసాలకు అనుగ్రహించను గాక. ఆమేన్.